ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర
సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి మన తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలోని ముఖ్యాంశంలోకి వెళ్లే ముందు శ్రోతలందరికీ ఒక ముఖ్యమైన ఆనందకరమైన శుభవార్తను తెలియజేస్తాను. మీరు ఇప్పుడు వింటున్న ఏషియా స్ట్రీమ్తో పాటుగా రేడియో సాయిలో అమెరీ స్ట్రీమ్, ఆఫ్రీ స్ట్రీమ్, భజన్ స్ట్రీమ్, డ్రిస్కో స్ట్రీమ్ అని మరో నాలుగు ప్రత్యేక విభాగాల ద్వారా స్వామివారి దివ్య సందేశం ప్రపంచం నలుమూలలకు ప్రసారమయ్యేది. 2011 జూలై 15 అనగా పరమ పవిత్రమైన గురు పూర్ణిమ పర్వదినాన తెలుగువారి ప్రార్థనలను మరియు ప్రొఫెసర్ జి వెంకటరామన్ గారి అభ్యర్థనను మన్నించి మిగతా స్ట్రీమ్లతో పాటు సాక్షాత్తు దైవ భాష అయిన తెలుగులో అనుదినం 24 గంటల ప్రసారాలు ప్రారంభించడానికి భగవాన్ బాబావారు అనుగ్రహించారు. అనుకోకుండా స్వామివారి మహాభినిష్క్రమణకు కొద్ది రోజుల ముందుగానే ఈ మహత్తరమైన కార్యాన్ని చేపట్టే అవకాశాన్ని స్వామి మనకు ప్రసాదించారు. అలా సాయిమాత ఒడిలో జననమొందిన ఈ తెలుగు స్ట్రీమ్ బుడిబుడి నడకలతో స్వామివారి ఆదర్శాలను, ఆదేశాలను, వాణిని ఈ విశ్వానికి నిర్విరామంగా అందిస్తూ భక్తుల హృదయాలను స్పందింపజేస్తూ ఈ జూలై 15 తన 2వ వసంతాన్ని పూర్తి చేసుకోనుంది. స్వామికి, శ్రోతలందరికీ, రేడియో సాయి బృందమంతటికీ ఎంతో ఆనందాన్ని కలిగించే ఈ విశేషమైన రోజును పురస్కరించుకుని 14 అనగా వచ్చే ఆదివారం రేడియో సాయి స్టూడియో ప్రశాంతి నిలయం నుండి ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శ్రోతలందరినీ అలరించే విధంగా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను తెలుగు స్ట్రీమ్ ద్వారా మీకందించనుంది. విశేషంగా ఈ కార్యక్రమాలలో పాల్గొని తమ భక్తిపూర్వకమైన కృతజ్ఞతలను స్వామికి అర్పించేందుకు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం రేడియో సాయి బృందాలు, శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ అనంతపురం ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థిని విద్యార్థులు వైవిధ్య భరితమైన కార్యక్రమాల కదంబమాలను అర్పించి స్వామివారి దివ్య లీలా వైభవాన్ని శ్రోతలందరితో పంచుకుంటారు. ఈ కార్యక్రమాలను మా వెబ్సైట్ www.radiosai.org ద్వారా వినవచ్చు. మరియు మొబైల్ ద్వారా వినాలనుకున్న వారు ఎయిర్టెల్ వినియోగదారులు 55251, వోడాఫోన్ వినియోగదారులు 55201 డయల్ చేసి వినవచ్చు. ఈ కార్యక్రమాల్ని తప్పకుండా విని ఆనందిస్తారని మా ఆకాంక్ష.
జనసేవ వినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ. జన సేవ బినా సుఖ శాంతి నహీ, జప జాన బినా సం యోగ నహీ, ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహీ,
ఇక ఈనాటి మన సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి ప్రముఖులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు రేడియో సాయి స్టూడియోకి రావటం ఎంతో ఆనందదాయకం. జనసేవయే జనార్దన సేవ, సమాజ సేవయే సర్వేశ్వర సేవ, మానవ సేవయే మాధవ సేవ, ఈ విషయాలు చాలా కాలంగా మనం అంటున్నవే వింటున్నవే. అయితే భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు ఈ సమాజానికి దిశానిర్దేశం చేసే దిశలో అనేక అంశాలతో వస్తాడు. అన్నింటినీ సమన్వయం చేస్తూ, తానున్న కాలాన్ని ప్రభావితం చేస్తూ, రాబోయే కాలాలకు తగిన మార్గనిర్దేశం చేస్తాడు. సత్యసాయి భగవానుని అవతారమే ఒక పరమాద్భుతం. మాధవుడు సత్యసాయి రూపంలో మానవ దేహాన్ని ధరించి వచ్చి జగతికి చేసిన సేవ ఒక విశిష్ట సంఘటన. ఈ నేపథ్యంలో సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు మానవ సేవలో మాధవుడు అనే అంశాన్ని మనకు సమగ్రంగా ఆవిష్కరిస్తారు. ఇప్పుడు వారి ఉపన్యాసాన్ని విందాం. సాయిరాం విఎస్ఆర్ మూర్తి గారు.
సాయిరాం సాయిప్రసాద్ గారు. సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం, తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం, ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే, పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఈరోజు సత్యసాయి భగవానుని యొక్క దివ్య సన్నిధి అయినటువంటి ప్రశాంతి నిలయం నుంచి ఈ గురువారం ఈ మధ్యాహ్న కాలంలో మానవ సేవలో మాధవుడు అనేటువంటి ఒక అంశాన్ని మనందరం స్వామిని స్మరిస్తూ ముచ్చటించుకోవటం ఒక పండగ. ఎందుకంటే మానవుడు మాధవుణ్ణి సేవించినప్పుడు తరిస్తాడు, మానవుడు మాధవుణ్ణి కీర్తించినప్పుడు ఆనందిస్తాడు, మానవుడు మాధవుణ్ణి నమ్మినప్పుడు జీవితాన్ని పండించుకుంటాడు. కాకపోతే మాధవుడే మానవ సేవ చేసిన సందర్భాలు ఉన్నాయా? అవి ఉంటే ఎలా ఉన్నాయి అంటే, అసలు భగవంతుడు ఒక మానవ దేహాన్ని తీసుకురావటమే ఈ జాతికి భగవంతుడు చేసేటువంటి తొట్ట తొలి సేవ. లేకపోయినట్లయితే పంచభూతాత్మకమైనటువంటి ఈ సర్వ ప్రకృతి తానుగా, తానే పరబ్రహ్మముగా బ్రహ్మముగా ఉన్నప్పుడు మళ్లీ ప్రత్యేకించి ఒక మానవ దేహాన్ని ఎందుకు తీసుకురావాలి అంటే, ఆయా జాతులు, వర్గాలు, వర్ణాలు, సమస్త జీవరాశులు పరిణామక్రమంలో అనేక దశలు దాటుతూ ఉండాలి. ఆ పరిణామ పరిక్రమంలో జాతులు వెనుకబడిపోతూ ఉంటాయి. ఎందువలన అంటే అధర్మాచరణం వలన. ధర్మాసక్తి సన్నగిలినప్పుడు, అధర్మం పెచ్చరిల్లినప్పుడు, యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు యోగేశ్వర కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్మ కంటే ముందు త్రేతాయుగం శ్రీరామచంద్రుడు. ఈ మాటలు అట్లా అనలేదు, కాని ఆయన కూడా జననాయకుడే, జగదేక సుందరుడే, జగదేక వీరుడే. ఏకవీరుడుగా తండ్రి ఆజ్ఞను పాలించి అరణ్యవాసానికి వెళ్లినప్పుడు ఒక పక్కన శత్రు సంహారం చేస్తూ, అధర్మాన్ని అణచివేస్తూ, ఋషులను రక్షిస్తూ, మంత్రాలను కాపాడుతూ, వేదభూమి అయినటువంటి పరమ పవిత్ర భారత భూమిలో ధర్మ సంస్థాపన కోసం 14 ఏళ్లు వనవాసం చేయటం ఒక అపూర్వ ఘట్టం. దీనిలో నారాయణుడు నరుడైనటువంటి వేళ అది. మరి ఈ నరుడికి సహాయం ఎవరు చేయాలి? ఇంకొక నరుడా అంటే, త్రేతాయుగంలో ఒక వైచిత్రి ఉన్నది, ఒక చిత్రమైన సన్నివేశం. నారాయణుడు నరుడైనాడు, నరరూపంలో ఉన్న నారాయణుడికి ఎవరు సేవకుడు అంటే వానరుడైనాడు. కనుక ఇది నారాయణ నర వానర త్రివేణి సంగమం. కనుకనే కిష్కింధానగర ప్రవేశం జరిగేదాకా రామచంద్రుడు ఏకవీరుడు. కేవలము తన అనుజుడైనటువంటి లక్ష్మణస్వామితో నెమ్మది నెమ్మదిగా తన అవతార కార్యక్రమంలో ఒక భాగంగా వనవాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు, సీతాపహరణం జరిగిన మహాదుఖంలో మునిగిపోయినటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఎదురైనటువంటి వాడు ఎవడు అంటే హనుమ. ఆ హనుమ సుగ్రీవుడి మంత్రి. శ్రీరామచంద్ర ప్రథమ దర్శనం వరకు సుగ్రీవుడే హనుమకు స్వామి. ఎప్పుడైతే దివ్యప్రభా సంపన్నమైనటువంటి రామచంద్ర దర్శనమైందో, హనుమలో కలిగినటువంటి పెనుమార్పులన్నీ కూడా, అది భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి 3 స్థాయిలు ఏకకాలంలో అనుభవించినటువంటి వాడు హనుమ. పైగా రామచంద్రుడు రావణుడు అపహరించిన కారణంగా సీతను పోగొట్టుకుని, అటు సుగ్రీవుడు, హనుమకి రాజైనటువంటి సుగ్రీవుడు, అతని అన్నగారైనటువంటి వాలి తన భార్యను తీసుకుని, తారను తీసుకువెళ్లిన కారణంగా ఆమెను పోగొట్టుకుని, అంటే భార్యలను పోగొట్టుకున్నటువంటి ఇద్దరు, ఒకడు నారాయణుడు నరరూపంలో ఉన్నాడు, రెండోవాడు సుగ్రీవుడు వానర రూపంలో ఉన్నాడు. సంధానకర్త ఎవరు అని, రణపండితుడు, వ్యాకరణ పండితుడు, జ్ఞాన గుణసాగరుడు, వాయునందనుడు, చిరంతన నిరంతర బ్రహ్మచర్యంలో పూర్ణమైనటువంటి అధ్యాత్మస్థాయిలో సంచారం చేస్తున్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక బ్రహ్మచారి హనుమ. వీరి ఈ 3 కలయిక రామాయణంలో ఒక కీలకమైనటువంటి మలుపు. తర్వాత కథంతా మనకు తెలుసు. నిజానికి హనుమ సుగ్రీవుడితో ఒక మాట అంటాడు. సుగ్రీవా, శ్రీరామచంద్రమూర్తి దర్శనంతో ఆయన నీకు నాకు స్వామి అయినాడు, కనుక రామస్వామి యొక్క కార్యక్రమంలో నీవు నేను కలిసి పాల్గొందాం, మనందరం కలిసి రామచంద్ర ప్రభువు ఏం చెప్తాడో అది చేస్తూ వెళదాం, దానిని మించినటువంటి సాధన లేదు అన్నాడు. ఇది భక్తుడు చేసినటువంటి ఒక పరమాద్భుతమైన సాధనా ప్రక్రియ. కథాప్రకారంగా రావణ వధ అయింది. శ్రీరామచంద్రుడు అయోధ్యానగరానికి చేరుకున్నాడు. శ్రీరామచంద్ర పట్టాభిషేకం జరుగుతున్నది. అంతఃపుర స్త్రీలంతా శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తున్నారు. హితులు, పురోహితులు, సన్నిహితులు, రాజులు, చక్రవర్తులు, సామంతరాజులు, ముముక్షువులు, తపస్వులు, పురజనులు అందరూ కూడా ఆసీనులై ఉన్నటువంటి ఒక మహాసంరంభ వేళ అది. అందరి కళ్ళు రాముడి మీదున్నాయి. రాముడి కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి. ఎవరిని వెతుకుతున్నాయి? ఆ క్షణంలో రాముడు తప్ప అన్యం లేదే, సర్వం రామమయమైనటువంటి వేళ సాక్షాత్ నారాయణమూర్తి అయినటువంటి రామచంద్రుడు ఆ కళ్లతో వెతుకుతూ వెతుకుతూ తనకు కావలసిన దానిని చూశాడు. చూసి సాలంకృతమైనటువంటి సింహాసనాన్ని వదిలిపెట్టి గబగబా కిందకు దిగొచ్చాడు. కింద రెండు సింహాసనాల వెనక పద్మాసనంలో కూర్చొని ధ్యానముద్రాంకితుడైనటువంటి హనుమని కనుగొన్నాడు. నెమ్మదిగా రాముడు హనుమ యొక్క శరీరాన్ని తాకి స్పృశించి, హనుమా నేనొచ్చాను, కళ్ళు తెరువు అన్నాడు. స్పృహ రాలే. ఇంకాస్త స్పర్శ ఇచ్చాడు. ఇదిగో నేనొచ్చాను నీకోసం అన్నాడు. ఏం చెప్పను, రామనామస్మరణాంచితమైనటువంటి ఈ దేహం ఆనందంతో పులకించిపోతున్నదయ్యా. ఆ ఆనందమే అవధులు లేని కారణంగా, దాని వలన కలిగినటువంటి భావోద్వేగం కారణంగా నా రెండు కనుగుడ్లు కూడా ఆనంద బాష్ప సముద్రాలలో మునిగిపోయినాయి. కన్నీరు తెప్పించినవో రామా, అంటే ఆనంద బాష్పాలకు కారణమైనవో రామా, కన్నీరు తప్పిస్తే తప్ప నేను కన్నీరు తుడుచుకొని కనురెప్పై ఎత్తలేను అన్నాడు. సరే అన్నాడు రాముడు. హనుమకి చిటికెన వేలందించాడు రాముడు. ఇద్దరూ కలిసి వెళుతున్నారు. ఆశ్చర్యచకితమైంది సభ. రాముడేమిటి, ఒక వానరుడికి చిటికెన వేలిచ్చి తాను కూర్చోవలసినటువంటి సింహాసనం వైపు నడిపించడమేమిటి అని ఒక ఉత్కంఠ, ఒక ఉద్వేగము, ఒక ఉద్విగ్నత అన్నీ ముప్పిరిగొన్నటువంటి వేళ రామచంద్రుడు హనుమ యొక్క చిటికెన వేలు పట్టుకునే ఒక్క మాట అన్నాడు వాల్మీకి రామాయణంలో. కృత హనుమత్ కార్య సంసేవితం, అంటే శ్రీరామచంద్రుడి నోటి నుంచి వచ్చినటువంటి మాట. ఈ ప్రపంచంలో ఎవరైనా హనుమ వంటి భక్తుడు ఉంటాడా? ఒకవేళ ఉన్నా హనుమ వలే రామకార్యక్రమాన్ని నెరవేర్చగలడా? అది భూమండలంలో అసాధ్యమన్నాడు. ఇది సేవలో హనుమ పొందినటువంటి సౌభాగ్యమిది. కృతం హనుమతా కార్య సమవిద్యుడు దుష్కరం, మనసాపి అదన్యేనా నశక్యం ధరణీతలే అని శ్లోకం. దానర్థం మాత్రం అంతే. అంటే సేవలో స్వామి యొక్క సౌభాగ్యాన్ని, ఆనందాన్ని పొందినటువంటి వాడు హనుమ. ఇది విశేషం కాదు. ద్వాపర యుగం వచ్చేసింది. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ సేవ చేశాడు. ఎవరికి చేశాడు అని, పాండవులకు సేవ చేశాడు. భారతం చదవండి. మహాభారత సంగ్రామ వేళ పట్టపగలంతా కూడా సూర్యోదయం నుంచి రణభేరి మోగి సూర్యాస్తమయంలో యుద్ధం ఆగేదాకా, యుద్ధం భీకర సంగ్రామంగా సాగుతున్నటువంటి వేళ, గుర్రాలు అలసిపోయినటువంటి వేళ, యౌద్ధలు అంటే వీరులంతా అలసిపోయిన వేళ, పంచపాండవులు కాస్త విశ్రామం చెందేటువంటి వేళ, అందరూ సుఖంగా నిద్రపోతున్నటువంటి వేళ శ్రీకృష్ణ పరమాత్మ మేల్కొన్నాడు. మేల్కొని ఆ నీలారవిందమైనటువంటి ముఖమండలం మీద కురులన్నీ కూడా అలలు ఆడుతుండగా, యుద్ధరంగంలో ఉన్నటువంటి ధూళి ధూసరమంతా కూడా తన శిరోజాల మీద పడి ఉండగా, తలకో గుడ్డ చుట్టుకుని గుర్రాలను కడుగుతూ గుర్రాలకి యాక్యూప్రెషర్ ఇచ్చాడు. అంటే మాలిష్ చేశాడు. ఎందుకు చేశాడు అంటే మళ్లీ ఆ గుర్రాలే రేపొద్దున యుద్ధంలో పాల్గొనాలి, శక్తంతా హరించిపోయింది, మళ్లీ వాటికి శక్తినివ్వాలి. ఇది ఒక ఎత్తు. రెండవది, అర్జునుడు ఎక్కి అర్జునుడు సాగించినటువంటి, నడిపించినటువంటి ఆ రథ చక్రాలకి అంటుకున్నటువంటి రక్తపు మరకలన్నీ శ్రీకృష్ణ పరమాత్మ సవినయంగా కడిగాడు. అంటే ఎవరు యుద్ధం చేయాలో అర్జునుడికి, ఒక ప్రమాణం చేశాడు పరమాత్మ. ఏమని? నేను యుద్ధం చెయ్యను, నీకు సారథినై ఉంటాను, నీ రథాన్ని నేను నడుపుతాను, గుర్రాలను తోలుతాను అన్నాడు. గుర్రాలను తోలుతాను అన్నటువంటి వాడు గుర్రాలను కూడా చూడాలి గనక, ఆ బాధ్యతని తాను స్వీకరించాడు గనక, పాండవులను పరమరమణీయంగా, పరమార్ద్రంగా, కరుణాభరితంగా సేవించినటువంటి ఒక వైనం మనకు భాగవతంలో భారతంలో కనపడుతుంది. నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ రాముని వలె నరరూపవేషంలో వచ్చి ఆ విషధారణ చేసి ఎందుకని పాండవులకు ఇంత సేవ చేశాడు, పాండవుల పక్షాన ఎందుకు నిలబడ్డాడు అంటే, వాళ్లు ధర్మాన్ని ఆశ్రయించారు, సత్యాన్ని పలికారు, ప్రేమని పంచుకున్నారు, కుటుంబ వ్యవస్థలో కావలసినటువంటి మానవ సంబంధాలకి పెద్దపీట వేశారు, తల్లి ఎట్లా చెప్తే అట్లా నడిచారు, ఎన్ని కష్టాలొచ్చినా కృష్ణుణ్ణి నమ్ముకుని ఎదుర్కొని జీవిత పోరాటాన్ని చక్కగా సాగించారు. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహము, ఆ దైవశక్తి పాండవుల పాలైంది, పాండవుల పరమైంది, ధర్మం జయిస్తుంది. యతో ధర్మస్తతో జయః, ధర్మం ఎక్కడుంటే జయం తథ్యం. ఎక్కడ ధర్మం ఉంటే ఆ జయం తథ్యం ఎందుకవుతున్నదంటే, ధర్మానికి మూలమైనటువంటి వేదము, వేదము మళ్లీ గనక శ్రీకృష్ణ పరమాత్మగానో రాముడుగానో వచ్చినట్లయితే, ఆ దైవశక్తి మానవ శక్తికి, అంటే దైవ ప్రజ్ఞ మానవ ప్రజ్ఞని ద్విగుణీకృతం చేస్తూ మానవుడి యొక్క జీవితాన్ని పండిస్తుంది, ఆ జీవితాన్ని ఉద్ధారణ చేస్తుంది. ఈ రెండు అవతారాలు, ఈ రెండు యుగాల తర్వాత మనం కలియుగానికి గనక వచ్చినట్లయితే, కృతయుగం నాటి సత్యము, త్రేతాయుగం నాటి ధర్మము, ద్వాపరయుగం నాటి శాంతి ప్రేమలు, కలియుగంలో ఉన్న అహింస, అంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనబడేటువంటి ఈ ఐదు అంశాలను పుంజీభూతం చేసుకుని ఒక్క ఆకృతిగా, ఒక్క భావనగా, ఒక్క ఆదర్శంగా, ఒక తితీక్షగా, ఒక శక్తిగా, ఒక మహాయోగ పంచకంగా వచ్చినటువంటి పరిపూర్ణ మహాపరిపూర్ణ అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. మనమంతా అమితమైనటువంటి ప్రేమతో స్వామి అని పిలుచుకునేటువంటి ఒక బంగారు తండ్రి భగవాన్ బాబా. ఈ సర్వ ప్రపంచంలో ఉన్న జాతి మత వర్గ వర్ణములకు అతీతంగా సర్వ జీవరాశుల యందున్నటువంటి, అంటే 84 లక్షల జీవరాశుల యందున్నటువంటి ఆ జీవశక్తిని, జీవుణ్ణి, జీవాత్మను తడిమి స్పృశించి ఆనందింపజేసి రమింపజేసి రమణీయమైనటువంటి భావనలో నిలిపినటువంటి పూర్ణాద్వైతమూర్తి భగవాన్ సత్యసాయి. అయితే సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఒక అవతారమూర్తిగా ఒక ప్రకటన చేశారు. ధర్మాన్ని రక్షించటానికి, వేదాలను కాపాడుకోవటానికి, దీన జనోద్ధరణ చేయటానికి వచ్చినటువంటి అవతారమే సాయి అవతారం అన్నదే ఆ ప్రకటన. ఆ ప్రకటనలో ఈనాటి సమాజం, కలియుగ సమాజం దైవం పట్ల నిరాసక్తత చూపిస్తూ, ధర్మం పట్ల అలసత్వం చూపిస్తూ, ధనమే భోగంగా, సుఖమే శాంతంగా, ఒక విపర్యమైనటువంటి భావనలో సంచారం చేస్తున్నటువంటి ఈ కలికాలాన సనాతనమైనటువంటి ఒక వైదిక ధర్మాన్ని, ఆర్షధర్మాన్ని, భారతీయ తత్వాన్ని, ఒక గురుత్వాన్ని, ఒక సమర్థత్వాన్ని, ఒక సర్వవ్యాపకత్వాన్ని, ఒక సర్వజ్ఞతని మానవుడికి పరిచయం చేసేటువంటి దిశగా, అంటే మళ్లీ, ఎందుకంటే స్వామి ఒక మాట అన్నారు, నేను కొత్తగా చెప్పడానికి రాలేదు, పాతదానినే మీకు గుర్తు చేయటానికి వచ్చాను అన్నారు. కనుక పునః చెప్పడానికి పాతదానిని తిరగదోడి మనం అజ్ఞానంలో, అస్పష్టతలో, అనాచారంతో, అహంకారంతో, అవిద్యతో మన కాలాన్ని చల్లగొట్టుకుంటున్నటువంటి వేళ కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వజీవులయందు ఉన్నటువంటి పరమ కారుణ్యం కారణంగా ఒక సేవ అనబడేటువంటి ఒక భావనని ఈ ప్రపంచానికి అందించారు. సేవకి ఇంగ్లీష్లో మనం చెప్పుకునే సర్వీస్ పర్యాయపదం కాదు, అది ఈక్వల్ కాదు, అది సమానమైన అర్థమూ కాదు. అసలు సేవ అంటే భావన అని అర్థం. శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబుధారా వేగంబునన్ మన్ మనోజ్ఞ సముదీర్ణత్వంబు కోల్పోయి తిందేవా, నీ కరుణాశరత్ సమయం ఇంతే చాలు చిద్భావనా సేవన్ తమరతంపరైమనిదే మనియదన్ శ్రీ కాళహస్తీశ్వర అంటాడు. చిద్భావనా సేవ, నీవు చిత్స్వరూపుడువని, నీవు సత్యస్వరూపుడవని, నీవు ఆత్మస్వరూపుడవని, నీవు ప్రేమస్వరూపుడవనేటువంటి ఒక భావన, ఒక సేవలో నేను ఉంటాను అని. అంటే సేవ బాహ్యమా భావమా? లోపల ఉన్నటువంటి ఒక భావమే ఒక సత్కర్మగా, నిష్కామకర్మగా, అహంకార మమకార రహితమైనటువంటి ఒక దివ్య భావనగా గనక ఉన్నట్లయితే దాని పేరు సేవ. అంటే సేవ అంటే భావన, అది బయట ఉండాలి లోపల ఉండాలి. ఆ లోపల ఉన్నప్పుడు భావనామాత్రంగా ఉంటుంది, ఆలోచనగా ఉంటుంది, ఒక సంకల్పంగా ఉంటుంది, ఒక నిష్టగా ఉంటుంది. కానీ బయటకొచ్చినప్పుడు అది ఒక ఆకృతి దాల్చి ఒక కర్మగా కర్మయోగంగా, భక్తిగా భక్తియోగంగా, జ్ఞాన వరదానంగా జ్ఞానయోగంగా, సర్వాంగీణమైనటువంటి మానవ దేహాన్ని పరమ పవిత్రీకరణం చేసేటువంటిది సేవ కనుక సత్యసాయి భగవానుడి అవతారమంతా కూడా సేవాస్ఫోరకమైనటువంటి ఒక దివ్య భావన. స్వామి అంటే భావన, స్వామి అంటే ఆకారం కాదు, స్వామి అంటే నామం కాదు, స్వామి అంటే గుణం కాదు, స్వామి అంటే రూపం కాదు, స్వామి అంటే తత్వం. ఏమిటి తత్వం? తత్త్వం అసి, అది నేనై ఉన్నానన్నటువంటి ఒక దివ్య భావనని ఈ ప్రపంచానికి అందించటానికి అలతి అలతి తెలుగు మాటలలో అచ్చంగా మనబోటి వారికి కూడా అర్థమయ్యే దిశగా స్వామి చెప్పిన ఒక్క మాట ఈ క్షణాన గుర్తు తెచ్చుకోవాలి. ఏమిటదంటే, చెప్పుట సులభము చేయుట కష్టము. గొప్ప మాట. చెప్పడం చాలా తేలిక, చేయటం కష్టం. కనుకనే రామచంద్రుని వలె, శ్రీకృష్ణ పరమాత్మ వలె, సత్యసాయి భగవానుడు కూడా చెప్పినది మాత్రమే కాదు చేసి చూపించారు. మనబోటి వాళ్లని గ్రామ సేవ చేయండి అని ఒక సందేశమిచ్చినా, ఒక ఉపదేశమిచ్చినా, ఒక ఆదేశమిచ్చినా, ఒక అనుగ్రహమిచ్చినా, ఒక యోగాన్ని కల్పించిన ఆ పని మనకు చెప్పటానికి ముందు ఆ పని స్వామి చేశారు. పుటపర్తి అనేటువంటి ఒక చిన్న కుగ్రామాన్ని తన సేవాధారణంతా కూడా సమన్వయం చేసి దైవ ప్రజ్ఞతో దీనిని ప్రపంచం మొత్తంలోనూ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా, పవిత్ర పుణ్యక్షేత్రంగా, శాంతిధామంగా, ప్రశాంతి నిలయంగా మార్చారు. ఎలా మార్చారు అంటే చేస్తూ 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 అనేక మంది జీవుల యొక్క ఆర్తిని, ఆర్ద్రతని, సంకల్పాలని, శక్తులని, వనరులని అన్నింటినీ కూడా సమన్వయం చేసి మానవుడు మాధవుడు ఇద్దరు భిన్నం కాదని, మానవ సేవలో మాధవుడు కూడా ఉన్నాడని నిరూపణ చూస్తూ చేసినటువంటి మొట్టమొదటి పని పుట్టపర్తిని అద్భుత పుణ్యక్షేత్రంగా మార్చినటువంటి వైనం. అంతేనా, పుణ్యక్షేత్రమైతే ఆధ్యాత్మిక క్షేత్రమవుతుంది, మరి ప్రాపంచిక భౌతిక లౌకిక అవసరాలు తీరేది ఎట్లా? మరి స్వామి ఏం చేశారు? మానవుడి జీవితంలో లేదా మానవుడి దేహంలో సుమారుగా 78% నీరుంటుంది. ఆ నీరు లోపల బ్యాలెన్స్ కావాలి అంటే నీరు కావాలి. అనంతపురం జిల్లాలో, మెదక్ జిల్లాలో, అనేక క్షేత్రాల్లో ఎక్కడెక్కడ నీరు లేదో వెతికి వెతికి స్వామి చేసిన రెండవ సేవ ఆ నీటిని అందించటం. ఎందుకంటే జాతి రక్షింపబడాలి, దేహం నిలబడాలి, దేహంలో ఉన్న మనస్సు, ప్రాణము, చిత్తము, అహంకారము నిలబడాలి. ఇవన్నీ కావాలి అంటే ప్రాణాధారమైనటువంటి నీరు స్వామి యొక్క దృష్టిని సోకి ఇక్కడ మాత్రమే కాకుండా అనేకమైనటువంటి క్షేత్రాల్లో ఎక్కడెక్కడ నీరు లేదో అక్కడ నీటిని అందించి పరమాత్మ అపర భగీరథుడని స్వామిని అనటానికి వీల్లేదు. ఎందుకంటే భగీరథుడికి శక్తినిచ్చిన వాడు కూడా పరమశివుడైనటువంటి, సదాశివుడైనటువంటి, సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడే కనుక తన కేశపాశంలో ఒక చిన్న జటాజూటాన్ని ఒక్కసారి కదిలించిన కారణంగా సర్వ సమృద్ధమైనటువంటి మహామృత వృష్టి కురిసింది. కనుకనే అనేక క్షేత్రాల దాహార్తిని తీర్చి మానవుడిని మానవుడిగా నిలబెట్టగలిగినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి సేవా సాధనలో తొలి అడుగు ఎవరు వేశారు అంటే భగవాన్ శ్రీ సత్యసాయి. అంతేకాదు, శరీరమాజ్యం కలు కర్మ సాధనం, శరీరమాజ్యం కలు ధర్మ సాధనం. శరీరమే లేకపోతే మాట్లాడేవాడెవడు, వినేవాడెవడు, కర్మ చేసేవాడెవడు? భగవత్ సృష్టి అయినటువంటి, బ్రహ్మస్వరూపమైనటువంటి ఈ ప్రకృతిని నడిపించటానికి అన్ని జీవులలోనూ పరమోత్కృష్టమైన మాధవ సమానమైనటువంటి మానవుడు కర్మిష్టి కాకపోతే ఆత్మనిష్టలు లేకపోయినట్లయితే, ధర్మాకృతి కాకపోయినట్లయితే, భగవంతుడు సృష్టించిన ఈ సృష్టి అల్ల కల్లోలమైపోతుంది కనుక మానవుణ్ణి మహోదాత్తుణ్ణి చేయటానికి, మహోన్నతుణ్ణి చేయటానికి, మాధవుడితో సమానమైన స్థాయిలోకి తీసుకువెళ్లటానికి స్వామి చేసినటువంటి ఒక పని వైద్యో నారాయణో హరిహి. వైద్యం అమ్ముడు పోతూ అంగడి సరుకవుతున్నటువంటి వేళ స్వామి సంకల్పాలు భిన్నంగా ఉన్నాయి. కరుణతో, ప్రేమతో, దయతో, సానుభూతితో, పరమ చరమమైనటువంటి సేవాభావంతో గనక ఒక వైద్యుడు ఒక రోగికి ప్రేమగా వైద్యాన్ని అందించగలిగినట్లయితే అది ఉదాత్తమైనటువంటి వైద్యం అన్నారు స్వామి. తదనుగుణంగానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు. స్వామికి కట్టడాలు అవసరం లేదు. మరి ఎందుకు కట్టారు ప్రశ్నించుకున్నట్లయితే, మనకు నేర్పటానికి, దైవశక్తి ఎంత గొప్పదో చెప్పటానికి. దైవశక్తి గనక లేకపోయినట్లయితే మానవుడి శక్తికి ఒక అర్థమూ లేదు, పరమార్థమూ లేదు, పూర్ణత లేదు, సమగ్రత లేదు, స్పష్టత లేదు, ఏ రకమైనటువంటి భావన లేదు గనక సత్యసాయి భగవానుడు మరొక పార్శ్వాన్ని తడివారు. అది విద్యారంగాన్ని తడివారు. విద్యారంగాన్ని తడివినప్పుడు ఈ జాతి, ఈ భారత జాతి ఒక్కొక్క మాతృమూర్తి ఆనాటి కాలంలో ఐదారుగురు బిడ్డలను కన్నప్పటికీ కూడా ఆ ఆరవ బిడ్డ ఎవరు, ఆ తల్లిదండ్రులు లేని బిడ్డ ఎవరు, ఆ వారాలబ్బాయి ఎవరు, వాడికి నేను అన్నం పెట్టాలి అని తన కడుపు చీల్చుకొని చీల్చుకొని తన తనువుని పంచుకొని తన రక్తంలో రక్తంగా ఏర్పడినటువంటి తన బిడ్డలతో పాటుగా పరాయివాడికి కూడా అన్నం పెట్టినటువంటి మహోదాత్తమైనటువంటి ప్రదేశము దేశము భారతదేశం. కాలం మారింది, విలువలు మారినై, అవసరాలు మారినై, సామాజిక స్థితిగతులు మారిపోయినై, ప్రపంచం అనేక విధాల ఒక వైపరీత్యానికి గురై ప్రపంచం అల్ల కల్లోలమైపోయి స్వార్థము రాజ్యమేలుతున్నటువంటి వేళ సత్యసాయి భగవానుడి యొక్క దయార్ద్రమైనటువంటి భావన విద్యారంగం వైపు ఒక్కసారి మళ్లింది. మళ్లినప్పుడు మానవతా విలువలతో కూడిన విద్య గనక చెప్పకపోతే ఈ జాతికి మనుగడలేదు. మనం ప్రపంచంలో గొప్ప డాక్టర్ కావచ్చు, గొప్ప ఇంజనీర్ కావచ్చు, గొప్ప శాస్త్రవేత్త కావచ్చు, ఏది కావచ్చు, మానవ కోణం గనక, మానవీయమైన భావన గనక, ఈ దయా కరుణ సానుభూతి జాలి అలవడేటువంటి భావనలన్నీ గడా ఇంకిపోయినట్లయితే మానవుడు మానవుడుగా మనుగడ సాగించలేడు. మానవ జన్మే ఇంకోడికి ఉపయోగపడటానికి వచ్చింది కాని తన కోసం వాడుకోవటానికి వచ్చింది కాదు. కనుకనే కర్మ సాధన చేయాలి, ధర్మ సాధన చేయాలి, సద్బుద్ధితో విచారణ చేయాలి కనుక మానవతా విలువలతో కూడినటువంటి విద్యని ఒక సేవాకృతిగా మార్చారు స్వామి. ఈవేళ సత్యసాయి భగవానుడి యొక్క దివ్య సంకల్పంతో సాగుతున్న ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించింది ఎవరు అంటే, ఎవరో కాదు, స్వామే ప్రారంభించారు. మానవుడికి సేవ ఎలా చేయాలో, ఈ ప్రపంచాన్ని ఎలా భావన చేయాలో, ఈ ప్రపంచంలో ఉంటూనే మహోదాత్తమైన స్థాయికి ఎలా వెళ్లాలో, పరస్పరమైనటువంటి అనుబంధాలతో, ప్రేమతో, సేవతో, నిరహంకారంతో, మమకార రాహిత్యంతో, ఒక పూర్ణత్వంతో, ఒక మానవత్వంతో ఎలా జీవించాలో చెప్పటానికి స్వామి ఎంచుకున్నటువంటి ఒక పరిశుద్ధమైన, ఒక విశిష్టమైన, ఒక వరిష్టమైన రాచ మార్గం సేవ. ఆ సేవలో భావన ఉన్నది, భావం ఉన్నది, బాహ్యము ఉన్నది. భావన, భావము, బాహ్యము ఏకమై ఒక్కొక్క సేవ సర్వేశ్వరుడి యొక్క సేవగా మార్చుకుంటూ వెళితే మానవుడు మాధవుడు ఏకమై కలబోసుకున్నటువంటి మహాసన్మంగళ వేళలు చాలా పుట్టాయి. కనుకనే సత్యసాయి భగవానుడు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా, ఏది సంకల్పించినా నిస్వార్థంగా ఈ జగత్తి ఉద్ధరింపబడాలి అనేటువంటి ఒక దివ్య భావనలో మమేకమై పరమేశ్వరుడి యొక్క శక్తిని దాని ఎందు నిక్షిప్తం చేసి మానవుణ్ణి సన్మార్గవర్తకుణ్ణి చేసి ప్రవర్తన ద్వారా పరిణామాన్ని సాధించి స్వామి ఒక మాట అన్నారు, బంగారు కావలసింది ముక్తి కాదు, కావలసింది పరిణామం. లిబరేషన్ కాదు, సాల్వేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. మానవుడిలో మూడు గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. తమోగుణమంతా అహంకారానికి, రజోగుణమంతా అభిజాత్యానికి, సత్వగుణమంతా శాంతత్వానికి ప్రతీకలు. మానవుడు పూర్ణ మానవుడుగా జీవించాలన్నా, శాంతిగా హాయిగా జీవించాలన్నా, ప్రసన్నంగా పరమార్థంగా ఉండాలి అన్నా రజస్తమో గుణాలు రెండింటినీ దూరం చేసుకోవాలి. ఆ దూరం చేసుకోవాలి అంటే భజన విన సుఖశాంతి నహి, హరినామ విన నిర్వాణ నహి, సేవ విన నిర్వాణ నహి. అంటే కలియుగానికి నాస్తి నాస్తి కలవు నాస్తి హరినామ వినాగతి అనేటువంటి ఒకనొక భావనకి అనుగుణంగా అది ఒక అర్ష సాంప్రదాయం వలన ఈ యుగం సాధించుకున్నది గనక నామ సంకీర్తన చేయి, కలిసి ఉండండి. కలిసి ఉండటంలో ఒక సేవ ఉన్నది, కలిపి ఉంచటంలో ఒక సేవ ఉన్నది. స్వామి యొక్క పరమాద్భుతమైనటువంటి అవతార వైభవాన్ని ఒక్కసారి అవలోకించినప్పుడు, గమనించినప్పుడు, తాకినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, అనుభవించినప్పుడు, అనుభూతి చెందినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. వ్యష్టి నుంచి సమష్టికి వెళ్లాలి. వ్యక్తిగా, ఏకంగా, ఏకాకిగా ఎవరి మనుగడ సాగదు. సమగ్రంగా, సమన్వయంగా, సంఘర్షణ లేని రీతిలో ఈ ప్రపంచం సాగాలి. ఈ ప్రపంచం శాంతిధామం కావాలి అంటే అందరూ కలిసి ఉండాలి. దానినే స్వామి యూనిటీ ఒకటి. యూనిటీగా ఉన్నంత మాత్రాన సరిపోదు, భావనలు పవిత్రీకరణ జరగాలి, ప్యూరిటీ. ఎక్కడ యూనిటీ ప్లస్ ప్యూరిటీ ఉంటాయో డివినిటీ అదే గనక డివినిటీకై వెతకవలసిన పని లేదు. ఎచటనున్నవాడు సయ్యని ఎన్ని విధంబుల వెతకి చూచినన్ పర్తిని లేను పర్తిని లేను సర్వహృదయంబుల నిండి ఉంటినను సత్యము తెల్పగా వచ్చెను సాయి అయి సత్యసాయి అయి అని రెండు అవతారాలని స్వామి సమన్వయం చేశారు. ఆ సమన్వయం చేస్తూ ఆయా జాతి, ఆ జాతి యొక్క మనుగడ, దాని గమనము అన్నీ కూడా సేవతో కూడి ఉన్నట్లయితే ప్రపంచంలో ప్రేమ వృద్ధి చెందుతుంది. ప్రేమ ఎక్కడైతే ఒక డామినెంట్ ఫ్యాక్టర్గా అది ఏర్పడుతుందో ద్వేషం తగ్గిపోతుంది, అహంకారాలు పోతాయి, మమకారాలు తగ్గుతాయి. మానవీయమైనటువంటి భావనలన్నీ పెనవేసుకున్న కారణంగా మానవుడు మానవుడుగా జీవించగలిగినటువంటి ఒక పరమ ఉత్కృష్ట ఆధ్యాత్మిక స్థాయి ఏర్పడుతుంది. ఆ పరమోత్కృష్టమైనటువంటి భావనాస్థితికే సత్యసాయి భగవానుడే ఈ ప్రపంచానికి నాటి శ్రీకృష్ణ పరమాత్మ వలె సేవ ఎక్కువ చేశారు. మానవుడు మాధవుణ్ణి పూజించాడు, కీర్తించాడు, చేయి చాచి అడిగాడు, ప్రార్థించాడు, ఇది కావాలి అది కావాలి అన్నాడు, కోర్కెలు తీర్చుకున్నాడు. మాధవుడు చెయ్యి చాపలేదు, మాధవుడు ఇది నాకు కావాలని అడగలేదు, ఏం కావాలో తీసుకుని వెళ్ళండి, అన్నీ నా వాకిట్లో వదిలిపెట్టండి. గుర్తుపెట్టుకోవాలి, ప్రశాంతి నిలయం 1950లో నిర్మాణం జరిగిన తర్వాత స్వామి ఒక మాట చెప్పారు, మీ మీ కష్టాలు, యాతనలు, అననుకూలాలు, ఇబ్బందులు, దుఃఖాలు, జననాంతరమైనటువంటివన్నీ మూటగట్టి ఇక్కడ పడేయండి, ఇక్కడ నుంచి కావలసిన ప్రేమను మీరు తీసుకుని వెళ్ళండి, దాన్ని పెంచుకోండి, ఆ సర్వులతో పెంచుకోండి. ఆ పెంచటం, ఆ పంచటం, ఆ రెండు అర్షమైన ధర్మం. మనం రోజు చదువుతాం, సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై. అంటే ఏమిటి? కలిసి ఉందాం, కలిమి పెంచుదాం, కలిమిని పంచుకుందాం. ఆ కలిమి కదిలేసిరే, కదలనిసిరే జ్ఞానమా? అంటే ఏది ఉంటే దాన్ని మనం పంచుకుంటూ వెళ్ళాలి. మూడు విషయాలు ప్రధానంగా స్వామి ఆధునిక మానవుడికి అర్థమయ్యేటువంటి భాషలో, బ్లడ్, దుడ్డు, ఫుడ్. బ్లడ్ సర్క్యులేషన్ లో ఉంచాలి. ఈ ప్రపంచంలో సత్యసాయి భగవానుని వలె ఒక రక్తం, బ్లడ్, దాని యొక్క ప్రాముఖ్యతని గుర్తించి సర్వ మానవాళికి ఆ బ్లడ్ ఇవ్వటం ద్వారా ఒక సమన్వయ సాధన చేసినటువంటి మరొక వ్యక్తిని మనం చూడం. పరమేశ్వరుడికి మాత్రమే సాధ్యం. అలాగే దుడ్డు అంటే డబ్బు. డబ్బు మన ఇంట్లోనే ఉన్నది ఉన్నట్లు గనుకున్నట్లయితే అది పెరిగేది కాదు, నిజానికి తరిగిపోయేది, కరిగిపోయేది. దానిని గనక సత్కర్మలలో ప్రవేశపెట్టినట్లయితే, మన చుట్టూ ఉన్నటువంటి సమాజ అవసరాలకు ఉపయోగపడగలిగినట్లయితే ఆ డబ్బుకి ఒక ప్రాధాన్యత ఉంది. అందుకే స్వామి డబ్బు విషయంలో ఒక మాట చెప్తూ, డబ్బు పాపిష్టిని కాదు బంగారు, పాపిష్టివాడి చేతిలో డబ్బు ఉండకూడదు అన్నారు. పాపిష్టివాడి చేతిలో డబ్బు ఉన్నది అంటే వాడు వ్యసనాలకు బానిసై అనేకమైనటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమై సమాజం యొక్క స్థితిని, రూపాన్ని మారుస్తాడు గనక డబ్బు సంపాదించండి, కానీ సత్కర్మలలో సర్క్యులేషన్లో పెట్టండి. బ్లడ్డు, దుడ్డు ఆ రెండు అట్లా ఉంటే ఫుడ్డు. అన్నం బహుకుర్వీత అన్నది తైత్తరీయోపనిషత్. అంటే ఏమిటి? అన్నమే అన్నింటినీ చేయిస్తుంది. అన్నం గనక లేకపోతే అన్నమయ కోశం లేదు. అన్నమయ కోశం లేకపోయినట్లయితే ప్రాణమయ కోశం లేదు. ప్రాణమయ కోశం లేకపోతే మనోమయ కోశం లేదు. మనస్సు లేకపోతే విజ్ఞానం లేదు. విజ్ఞానం లేకపోతే ఆనందం లేదు. కనుక అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ కూడా ఒక్క అన్నంలోనే ఉన్నాయి. గనక సత్యసాయి భగవానుడు బ్లడ్, దుడ్డు, ఫుడ్, చిన్న మాటలు, ఎంత అందమైన మాటలు. బ్లడ్ మన ఒంట్లోనే ఉంది, ఇవ్వాలి. 60వ సంవత్సరం వచ్చేదాకా 18వ ఏట నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇవ్వగలిగినన్ని సార్లు బ్లడ్ ఇస్తూ ఉండాలి. అలాగే ధర్మం ద్వారా సంపాదించినటువంటి డబ్బుని సమాజగతం కొంత చేయాలి, కుటుంబ పోషణార్థం పెట్టుకోవాలి, సత్కర్మల కోసం పెట్టాలి, దాన్ని సద్వినియోగపరచాలి. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి ప్రశాంతిలయ పుణ్యక్షేత్రాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సత్యసాయి భగవానుడు సాగించిన అపూర్వ అవతార పరిక్రమణమే ఈనాటి మానవాళికి పరమ ఉత్కృష్టమైనటువంటి సాధన. ఈ మూడింట్లలో ప్రధానంగా ఫుడ్, ఎక్కడైతే ఈ అన్నపు మెతుకు ఉన్నదో పారేశామా, విసిరేశామా, మళ్లీ ఎరుకోవటానికి జన్మ ఎత్తాలన్నారు. కావలసినంత తినండి, జాగ్రత్త పెట్టుకోండి, శరీరాన్ని నిలబెట్టుకోండి, అతి తక్కువగా తినండి. అమితంగా కాక మితంగా తింటే హాయైన భావనలు వస్తాయి. ఆ భావనలో నుంచి సర్వ ప్రపంచానికి అనుగ్రహ అద్భుత తరంగాలన్నీ కూడా ఆధ్యాత్మిక భావనా వీచికలుగా పరిపూర్ణమైనటువంటి ప్రదీప్తమైనటువంటి జ్ఞానకాంతులుగా ఈ ప్రపంచంలోకి వెళతాయని చెప్తూ మాధవ స్వరూపమైనటువంటి మానవ దేహంలో ఉన్నటువంటి చిచ్చక్తి స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అవతారమే మనకు గొప్ప ఉదాహరణ. అది రాముడు, కృష్ణుడు, ఇవన్నీ మన కథలు. సత్యసాయి భగవానుడు మనకు వాస్తవం. ఎంత వాస్తవం అంటే అధివాస్తవికం. కంటితో చూశాం, అనుభవించాం మనస్సుతో. స్వామి చేసిన కార్యకలాపాలన్నీ వాటికి తెరలు లేవు, మరపు లేదు, మరగు లేదు. చేయవలసినటువంటి ఒకే ఒక్క పని స్వామి యొక్క ఆశలు, ఆయనకు ఆశలు లేవు. ఆశయాలు, ఆదర్శాలు రెండింటినీ జమిలిగా మన నిత్య జీవితంలో మనం సమన్వయం చేసుకుంటూ మానవ సేవలో మాధవుడు ఎంత ఆనందాన్ని పొందాడో, మాధవుడి యొక్క దివ్య భావన ప్రసారంలో మానవుడి యొక్క జీవితం కూడా అలాగే ధన్యవంతం కావాలి. పరమేశ్వరుడు ఏది కోరక చేస్తాడు, మానవుడు అన్నీ కోరుతూ చేస్తాడు, కోరుకుంటూ చేస్తాడు. మనం కూడా మాధవుడితో కూడి జీవించి ఒక అవతారమూర్తితో కలిసి ఉన్న కారణంగా ఆ అవతార స్ఫూర్తిని మనం పొందాలి. స్వామి యొక్క అడుగుజాడలలో మనం గనక జీవితాన్ని గడపగలిగినట్లయితే ఈ జీవితం సార్థకమవుతుందని, అలాగే అనేకమైనటువంటి భావనలు, సేవ ఒక భావన, ఒక స్పందన, ఒక హృదయంగమైనటువంటి ఒక సుషుమ్నా గీతంగా, ఒక ఆత్మగానంగా దాన్ని మనం గనక భావన చేసుకోగలిగినట్లయితే సేవ బినా నిర్వాణునహి. నిర్వాణమంటే మళ్లీ పునః మనం అంటామే, కెమిస్ట్రీలో అంటాం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. పరిపూర్ణమైన జన్మ రాహిత్యాన్ని మనం ఇక్కడ ఇహమేవా, ఇప్పుడే ఇక్కడే దానిని సాధించుకోవాలి. మరణానంతర సుఖం అధ్యాత్మ కాదు. మరణానికి ముందే, కన్ను ముయ్యటానికి ముందే జీవితాన్ని సుసంపన్నము, సౌభాగ్యవంతము, ఆదర్శవంతము, ఆశయ సౌభాగ్యంగా దాన్ని గనక తీర్చిదిద్దుకోగలిగినట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క మహాద్భుతమైనటువంటి అవతార స్ఫూర్తికి మనం ఘటించవలసినటువంటి ఒక దివ్యమైనటువంటి నివాళి అది ప్రేమాంజలి.
ఎంతో చక్కని విషయాలను విపులంగా మనస్సుకి హత్తుకునే విధంగా వివరించిన మీకు విఎస్ఆర్ మూర్తి గారికి మా శ్రోతలందరి తరపున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.
సాయిరాం.
ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ శ్రోతలందరికీ ముఖ్యమైన శుభవార్తను తిరిగి గుర్తు చేస్తున్నాను. వచ్చే ఆదివారం అంటే 14వ తేదీ జూలై 2013 నాడు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రేడియో సాయి ప్రశాంతి నిలయం నుండి శ్రోతలందరినీ అలరించేటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను తెలుగు స్ట్రీమ్ ద్వారా అందించనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం తెలుగు రేడియో సాయి బృందాలు మరియు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థిని విద్యార్థులు మన స్వామి తత్వాన్ని, సందేశాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా శ్రోతలందరికీ అందించనున్నారు. ఈ కార్యక్రమాలను వినటానికి వచ్చే ఆదివారం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయ్యుండండి. ఎంతో అద్భుతమైన విశేషమైన ఆ కార్యక్రమాలలో మనందరం పాల్గొని స్వామి ప్రేమకు పాత్రులం కావాలని స్వామిని ప్రార్థిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు.
జనసేవ వినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ. జనసేవ బినా సుఖ శాంతి నహీ, జప జాన బినా సంయోగ నహీ, ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహీ, జన సేవ బినా